అట్టడుగు స్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి దశాబ్దాలపాటు తమిళనాడు రాజకీయాల్ని శాసించిన రాజకీయ యోధుడూ, తమిళజాతి చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని మిగుల్చుకున్న బహుముఖ ప్రజ్ఞావంతుడు, రచయిత, కవి, సినీ రచయిత, పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, మాట్లాడిన ప్రతిమాటా ప్రత్యేకం అనిపించుకున్న మేధావి ముత్తువేల్ కరుణానిధి, ఎం. కరుణానిధి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 15వ భాగం. గత 14 భాగాల్లో ఆయన జన్మించిన 1924 నుంచి ఆయనకు 82 సంవత్సరాల వయసు వచ్చే 2006 దాకా కరుణానిధి గారి వ్యక్తిగత సినీ రాజకీయ జీవితాల్లోని అనేక ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకున్నాం. గత 14వ భాగంలో అయితే 2001 నుంచి 2006 దాకా జయలలిత ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆ 5 ఏళ్లలో డిఎంకే పరిస్థితి, కరుణానిధి అరెస్టు, జయలలిత ప్రజాకర్షణకు ఆమె నిరంకుశ పాలనే తూట్లు పడవడం, 2006 ఎన్నికల్లో డిఎంకే కూటమి మళ్లీ విజయం సాధించడం, ఈ సంగతులన్నీ తెలుసుకున్నాం. 2006లోని డిఎంకే విజయానికున్న ప్రత్యేకతేమిటంటే మొట్టమొదటిసారి కరుణానిధిది మైనారిటీ ప్రభుత్వం కావడం. ప్రతిసారీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ డిఎంకేకి స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ వస్తూ ఉండేది. అలా జరగని ఎన్నికలు 2006లో వన్నమాట. 2006 మే 13న కరుణానిధి 5వసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం దగ్గర క్రిందటి భాగంలోని కథనం ఆగింది. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈరోజు 15వ భాగంలో కొనసాగిద్దాం. ఈ విడత అంటే 2006 నుంచి 2011 వరకు కొనసాగిన కరుణానిధి పాలన ఆయన బ్రతికి ఉండగా తమిళనాడులో డిఎంకేకి అదే చివరి పాలన అవుతుందని ఆయన ఊహించి ఉండరు. అయినా కరుణానిధి 1969లో 45 సంవత్సరాల వయసులో తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అతిపిన్న వయస్కుడిగానూ, మళ్లీ ఇప్పుడు 2006లో 82 సంవత్సరాల వయసులో ఆ పదవిని చేపట్టిన అతిపెద్ద వయస్కుడిగానూ కూడా 2 రికార్డులు సొంతం చేసుకున్నారు. వయసు పైబడినప్పటికీ ఆయనలోని ఉత్సాహం, పార్టీ శ్రేణుల్ని చైతన్యపరిచే చురుకుదనం, రాజకీయ వ్యూహాలను రచించే మేధోశక్తి, వీటిల్లో మాత్రం ఏమాత్రం పదును తగ్గలేదు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యల్ని కూడా లెక్క చేయకుండా 2006 ఎన్నికల్లో ప్రచారం చేశారు. చాలా చోట్ల వేదిక ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎవరో ఒకరి సహాయం అవసరమవుతూ ఉండేది. ఆ పరిస్థితి కూడా కొంతలో కొంత ఓటర్ల సానుభూతిని సంపాదించిపెట్టింది. ఆ స్థితిలో కూడా ఎన్నికల వేడి ప్రారంభం కావడానికి ముందు ఆయన రచన చేసిన చిత్రం పాసా కిళ్ళిగళ్ ప్రేమపావురాలు 2006 జనవరి 15న విడుదలయ్యింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లే, మాటలు అన్నీ కరుణానిధినే సమకూర్చడం ఒక విశేషం. ఈ విధంగా తన 82 సంవత్సరాల వయసులో ఒక యువతరం సినిమాకి రచన చేసిన తీరికలేని రాజకీయ నాయకుడు ఒక్క కరుణానిధిగారే అయ్యుండాలి. ఇంకా 2006 నుంచి 2011 వరకు కొనసాగిన కరుణానిధి పాలనలోని అంశాలను ప్రధానంగా 3-4 వర్గాలుగా చూడొచ్చండి. ఒకటేమో ఆయన వాగ్దానం చేసి అమలుపరచిన సంక్షేమ కార్యక్రమాలు, రెండోది క్రమక్రమంగా దిగజారుతూ వచ్చిన ఆయన ఆరోగ్యం, మూడోది రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన కుటుంబ సభ్యుల సంఖ్య అధికం కావడం, వాళ్ల మధ్య విభేదాలు, కొన్నిసార్లు వాటిని పరిష్కరించలేని కరుణానిధి నిస్సహాయత, నాలుగోది ప్రభుత్వంలో కూడా అవినీతి ఎక్కువ కావడం, దీన్ని కరుణానిధి చూసి చూడనట్లు వదిలేయడం. ఇవి ప్రధానంగా మనం ప్రస్తావించుకునే అంశాలు. కరుణానిధి రాజకీయ జీవితంలో ఈ చివరి 2 అంశాలు అంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావడం, ప్రభుత్వంలోని అవినీతి, ఇవి లేకపోయి ఉంటే ఆయనకున్న పాజిటివ్ ఇమేజ్ చరిత్రలో మరింత తేజోవంతంగా నిలిచిపోయేది అని పరిశీలకుల అభిప్రాయం. వీటన్నింటి గురించి సంవత్సరాల వారీగా కాకుండా అంశాల వారీగా తెలుసుకుందాం. అంటే మన కథనం 2006-2011 ఆ మధ్యలో కాస్త ముందుకీ వెనక్కి వెళుతూ ఉంటుంది. ముందుగా ఆయన అమలుపరిచిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన వాగ్దానం చేసిన ఉచితాల జాబితా గమనించిన చాలామంది, ఏమిటి ముసలాయినా అసలు ఇవన్నీ అమలు చేయడం సాధ్యమేనా అని అనుమానాలు వ్యక్తపరిచారు. కానీ కరుణానిధి మాత్రం తను మాటమీద నిలబడే నాయకుణ్ణి అని రుజువు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన వెంటనే ఆయన చేసిన పని కిలో 2 రూపాయల బియ్యం పథకానికి సంబంధించిన పత్రాల మీద సంతకం చేయడం. ఆ తర్వాత నెలలోనే ఉచిత టీవీ సెట్లు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మొదలుపెట్టి దశల వారీగా వాటిని అమలు చేశారు. 3 ఏళ్ల తర్వాత ఈ కిలో 2 రూపాయల బియ్యాన్ని మరింత నిరుపేదలైన వాళ్లకి కిలో రూపాయికి కూడా అందించారు. ఆయన పదవిని చేపట్టిన 2006 మే నెలలోనే కరుణానిధి అమలుపరుద్దాము అనుకున్న మరొక పథకం అన్ని కులాల వారికి దేవాలయ అర్చకులుగా పనిచేసే అవకాశం కల్పించడం. దేవాదాయ శాఖ మంత్రిగా తను నియమించిన పిటిఆర్ పళనివేల్ రాజాని ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించమని అడిగారు. పళనివేల్ వారం రోజుల్లోనే నివేదిక సిద్ధంచేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ వారం తర్వాత 2006 మే 20న హఠాత్తుగా మరణించారు. ఆ నివేదిక ఆధారంగానే 2006 మే 23న ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఏ కులాల వారికైనా దేవాలయ అర్చకులుగా పనిచేసే అవకాశం ఉంటుంది, హక్కు ఉంటుంది అని. అర్చకత్వానికి సంబంధించిన శిక్షణా కేంద్రాల్ని కూడా ప్రారంభించారు. అయితే దీనికి వ్యతిరేకంగా కొంతమంది కోర్టుకు వెళ్లడంతో వెంటనే ఆ పథకం అమలు సాధ్యపడలేదు. 2015 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని సమర్థిస్తూ తీర్పిచ్చింది. చివరికి 2018 జులై 29న కరుణానిధి చివరి క్షణాల్లో ఉండగా మధురై దేవాలయంలో మొట్టమొదటి బ్రాహ్మణేతర అర్చకుడు నియమితుడయ్యాడు. తరువాత కరుణానిధి దృష్టి సారించిన మరొక అంశం తమిళనాడులోని విద్యాలయాలన్నింటిలో ఏకరీతి సిలబస్ని అమలుపరిచే ప్రయత్నాలు. వాటిని వ్యతిరేకించినటువంటి ప్రైవేటు పాఠశాలల కోర్టు కేసులు చాలా సంవత్సరాలు కొనసాగాయి. అన్ని అడ్డంకుల్ని అధిగమించి కరుణానిధి పాలన చివరి సంవత్సరంలో ఈ ఏకరీతి సిలబస్ని అమలుపరిచే అవకాశం వచ్చింది. పాఠ్యపుస్తకాలన్నీ అచ్చువేశారు. 2011లో ప్రభుత్వం మారి జయలలిత ప్రభుత్వం రావడంతో ఈ పథకాన్ని తొక్కిపట్టేశారామె. సుప్రీంకోర్టు కల్పించుకుని 10 రోజుల్లోగా దీన్ని అమలుపరచండి అని చెప్పాక జయలలిత ఆ ఏకరీతి సిలబస్ని అమలు చెయ్యక తప్పలేదు. ఇదొక్కటే కాదు, కరుణానిధి చేపట్టిన అమలుపరిచిన అనేక పథకాల్ని, నిర్మించిన అనేక భవనాల్ని జయలలిత వచ్చాక రివర్స్ చేశారు. వీటికి 1-2 ఉదాహరణలు. తమిళనాడు ప్రభుత్వం కోసం కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మించడం అనేది ఎంజీఆర్ రోజుల్నుంచి కూడా ప్రతిపాదనలో ఉంది. సెక్రటేరియట్ అసెంబ్లీ కలిసి ఉండే అధునాతన భవనం కల్పించాలి అని చాలామంది ప్రణాళికలు వేశారు. కానీ కుదరలేదు. చివరికి కరుణానిధి 2008లో 1200 కోట్ల బడ్జెట్తో సెక్రటేరియటు అసెంబ్లీ రెండూ కలిసుండేలాగా అతిపెద్ద భవన సముదాయానికి శంకుస్థాపన చేసి 2 ఏళ్లలోనే నిర్మాణం కూడా పూర్తి చేసేశారు. ఈ ప్రాజెక్టుని కరుణానిధి ఎంత దగ్గరగా పర్యవేక్షించేవాళ్లంటే వారానికి 2-3 రోజులు తనే స్వయంగా వెళ్లి ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటూ ఉండేవాళ్లు. ఆ నిర్మాణ పర్యవేక్షణని తెన్నెరసు అనే అధికారికిచ్చారు. ఆ తెన్నెరసు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక్కోసారి ఆదివారాలు కూడా కళయంగర్ వచ్చి చూస్తూ ఉండేవాళ్లు. ఓ రోజు అర్ధరాత్రి వరకు నేను నిర్మాణ ప్రదేశంలోనే ఉండిపోవాల్సొచ్చింది. మరి ఆయనకు ఎవరు చెప్పారో కాని కరుణానిధే స్వయంగా వచ్చి ఇంత రాత్రి వరకు పనిచేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది, పర్వాలేదు పొద్దున్నే వచ్చి చూసుకోండి అని నన్ను పంపించేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంతలాగా మా గురించి పట్టించుకోవడం మర్చిపోలేని అనుభూతి అని. అంత దగ్గరగా పరిశీలిస్తూ ఉండడంతో ఆ అతిపెద్ద నిర్మాణం కూడా 2 ఏళ్లలో పూర్తయ్యింది. 2010 మార్చిలో ప్రధానమంత్రి ఆ అతిపెద్ద భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవ సమయానికి భవనం పైనున్న గోపురం లాంటి భాగం పూర్తి కాకపోయేసరికి సినిమా కళాదర్శకుడు తోట తరణిగారితోటి తాత్కాలిక డోమ్ కట్టించి ప్రారంభోత్సవానికి సిద్ధంచేశారు. అసెంబ్లీ సమావేశాల్ని కొత్త భవంతిలో ప్రారంభించారు, కొనసాగించారు కూడా. అయితే ఆ తరువాతి సంవత్సరం 2011లో జయలలిత అధికారంలోకి రాగానే అసెంబ్లీ సమావేశాల్ని మళ్లీ పాత భవంతిలోకి మార్చేశారు. కరుణానిధి కట్టించిన భవనాల సముదాయాన్ని మరొక 7 కోట్లు ఖర్చుపెట్టి మార్పులు చేర్పులు చేసి గవర్నమెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చేశారు. ఆ విధంగా కరుణానిధి కల చెదిరింది, కానీ ఇంకొక విధంగా సామాన్య ప్రజలకు ఉపయోగకరంగా మారింది. దీనికంటే కరుణానిధిని ఎక్కువగా బాధించింది, కలవరపెట్టింది జయలలిత వాడిన మరొక అస్త్రం. అదేంటంటే, కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చివరి విడతలోనే 172 కోట్ల బడ్జెట్తో నిర్మించిన అన్నా సెంటినరీ లైబ్రరీ. 8 ఎకరాల విస్తీర్ణంలో, 9 అంతస్తుల భవనంలో, 333,000 చదరపు అడుగుల్లో, 12 లక్షల పుస్తకాలతో ఆ లైబ్రరీని 2010 సెప్టెంబర్ 15న ప్రారంభించారు. స్వతహాగా సాహితీప్రియుడైన కరుణానిధికి పుస్తకాలంటే అమితమైన ప్రేమ. ప్రపంచంలోని అరుదైన పుస్తకాలన్నీ రాబోయే తరాలకు అందుబాటులో ఉండాలి అన్న సదుద్దేశంతో కరుణానిధి తన రాజకీయ గురువైన అన్నాదురై పేరు మీద ఆ అతిపెద్ద భవంతిని నిర్మింపచేశారు. అయితే షరామామూలే, ఆ తరువాతి సంవత్సరం జయలలిత రాగానే ఆ భవంతిని చిన్నపిల్లల ఆసుపత్రిగా మారుస్తాను, లైబ్రరీని వేరే చోటకి తరలిస్తాను అన్నారు. ఆమె ఏకైక ఎజెండా కరుణానిధి చేసిన ఏ పనినైనా వెనక్కి తిప్పడం, ఆయన గుర్తుల్లేకుండా చేయడం. చిన్నపిల్లల ఆసుపత్రి మంచి ఆలోచనే కాని అద్భుతమైన గ్రంథాలయాన్ని నామరూపాల్లేకుండా చెయ్యొద్దు అని మేధావులంతా జయలలితకు విజ్ఞప్తి చేశారు. ఒకనొక దశలో అయితే కరుణానిధి ఆత్మాహుతికి కూడా సిద్ధమయ్యారు. మొత్తానికి కోర్టు ఆదేశాలతో అన్నా సెంటనరీ లైబ్రరీని మాత్రం జయలలిత కదల్చలేకపోయారు. ఇప్పటికూడా ఆ గ్రంథాలయం లక్షలాది మందికి విజ్ఞానదాహాన్ని తీరుస్తోంది. ఇవ్వండి 2006-2011 మధ్యలో కరుణానిధి ప్రభుత్వం అమలుపరిచిన కొన్ని ప్రణాళికలు, చాలా ఉన్నాయి, నేను కొద్ది మాత్రమే చెప్పాను. ఈ సంవత్సరాల్లోని ఇంకొక అంశం కరుణానిధి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి రావడం. ఎలా జరిగిందంటే, 2006లో ఎన్నికలయ్యాక డాక్టర్లు కరుణానిధిని ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోమని హెచ్చరించారు. వాళ్ల సలహాననుసరించి పూర్తి శాకాహారిగా మారారు కరుణానిధి. దేశికాచారి అనే యోగా గురువు పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం యోగాసనాలు వేస్తుండేవాళ్లు 1 గంటసేపు. ఎన్ని చేసినా సుదీర్ఘకాలం తీరిక లేకుండా పనిచేయడం వల్ల వెన్నునొప్పి మొదలయ్యింది. అది చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయడం వల్ల భరించరానిదిగా తయారయ్యింది 2006-07 సమయానికి. ఆర్థోపెడిక్ సర్జన్ మార్తాండం పర్యవేక్షణలో చికిత్స మొదలయ్యింది. ఇంజెక్షన్లు, శక్తివంతమైన స్టెరాయిడ్సు ఇచ్చి చూశారు. కొంతకాలం బానే ఉండేది, కానీ మళ్లీ నొప్పి మొదలయ్యేది. ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లని సంప్రదించి ఇంకా వెన్నెముక ఆపరేషన్ తప్పనిసరి అని నిర్ధారించారు. మామూలుగా అయితే చాలా చిన్న ఆపరేషనే, కాని కరుణానిధి వయసు దృష్ట్యా అది చాలా సున్నితమైంది. ఆపరేషన్ అయ్యాక 1 నెల రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు డాక్టర్లు. అయితే అప్పుడే, అంటే 2009 మేలో పార్లమెంటు ఎలక్షన్లు వస్తూ ఉండడంతోటి ఎలాగైనా ఆ ప్రచారానికి వెళ్లాలి అనడంతో కరుణానిధిని చక్రాల కుర్చీ వాడమని సలహా ఇచ్చారు డాక్టర్లు. అలా ప్రారంభమైన కరుణానిధి చక్రాల కుర్చీ జీవితం చివరి వరకు అలాగే కొనసాగింది, అంటే మరొక 9 ఏళ్లపాటు. కొన్నాళ్ల తర్వాత ప్రత్యేకమైన మోటారు అమర్చిన చక్రాల కుర్చీకి మారారు. ఆయన వాడే కారుని కూడా నేరుగా చక్రాల కుర్చీ వెళ్లేలాగా మార్పులు చేశారు. అయితే తనకు ఏర్పడిన ఈ అసౌకర్యాన్ని, అనారోగ్యాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా చేశారు కరుణానిధి. ఎలాగంటే, ఇలా దివ్యాంగులైన వాళ్లు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో అనుభవపూర్వకంగా తెలిసింది ఆయనకు. అన్ని గవర్నమెంటు ఆఫీసుల్లోనూ కొత్తగా నిర్మించేవి, పాతవి కూడా, లిఫ్టు తప్పనిసరిగా ఉండాలి, చక్రాల కుర్చీ వెళ్లేందుకు ర్యాంప్ ఉండాలి అని జీవో తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించారు. తన చక్రాల కుర్చీ వల్ల తరువాతి సంవత్సరాల్లో జయలలిత ప్రభుత్వంలో అవమానాలకు కూడా గురయ్యారు. ఆ వివరాలు టైమ్లైన్లో తర్వాత తెలుసుకుందాం. ఇంకా తరువాత 2006-2011 మధ్యలో రాజకీయాల్లో ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ల మధ్య కీచులాటలు, కరుణానిధిని ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు, వీటి గురించి తెలుసుకుందాం. లోగడ భాగాల్లో చెప్పినట్లు వ్యక్తిగత జీవితంలో కరుణానిధి గారి కుటుంబం చాలా పెద్దది. ఒక్కసారి ఆయన వంశవృక్షాన్ని గుర్తుచేస్తాను. మొదటి భార్య పద్మ ద్వారా కలిగిన సంతానం ఎంకే ముత్తు. ఆమె చనిపోయేసరికి ముత్తు వయసు కొద్ది రోజులు మాత్రమే. తరువాత దయాళుని వివాహం చేసుకున్నారు. ముత్తుని చిన్నతనంలో కరుణానిధి గారి పెద్దక్క పెంచారు. కరుణానిధి నివాసం మద్రాసుకు మార్చాక ఆయన గోపాలపురంలో నివసించేటప్పుడు పెద్దక్కగారు కూడా అదే వీధిలో వేరే ఇంట్లో ఉండేవాళ్లు. ముత్తు మేనత్త దగ్గరే పెరుగుతున్నప్పటికీ తండ్రి ఇల్లు కూడా పక్కనే కాబట్టి తండ్రి కూడా దగ్గరగానే ఉండేవాడు. కరుణానిధికి, ఎంజీఆర్కి అభిప్రాయ భేదాలు ప్రారంభమైన కొత్తలో ముత్తుని నటుడుగా ప్రోత్సహించింది తండ్రి కరుణానిధి. ఆ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ముత్తు సినీ జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. విడిగా ఉంటే బాధ్యత తెలిసొస్తుంది అని గోపాలపురంలో అదే వీధిలో వేరే ఇంట్లో ఉంచాడు కొడుకు ముత్తుని కరుణానిధి. అతడు ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. వాళ్లకి ఇద్దరు సంతానం. ఒక అబ్బాయి అరేవునిధి, అమ్మాయి తెన్మొళి. వీళ్ళిద్దరికీ కరుణానిధి చదువు చెప్పించి జీవితంలో స్థిరపడేలాగా చేశారు. ముత్తు మాత్రం చెడు సావాసాలకు లోనై మద్యానికి అలవాటు పడ్డాడు. తరచూ కరుణానిధి ఇంటికొచ్చి గొడవ చేస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో అయితే జయలలిత దగ్గర కూడా 5 లక్షల రూపాయలు తీసుకుని తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడాడు. దాదాపు 20 సంవత్సరాలు తండ్రి కొడుకులకు మాటలు కూడా సరిగా లేవు. 2009లో ముత్తు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కరుణానిధి వెళ్లి చూసి కొడుకు పరిస్థితిని గమనించి కన్నీళ్లు పెట్టుకున్నారు. పండంటి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అని బాధపడ్డారు. అయితే ఆ తర్వాత కూడా ముత్తు పశ్చాత్తాపపడిన దాఖలాలు కానీ, సవ్యమైన మార్గంలోకి మళ్లిన దాఖలాలు కానీ లేవు. ముత్తు కథనాన్ని కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2018 మార్చిలో హిందూస్థాన్ టైమ్స్లో వచ్చిన ఒక వార్త గురించి తెలుసుకుందాం. షీబారాణి అనే యువతి మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. నేను ముత్తు కూతుర్ని, ముత్తు మా అమ్మ అనసూయని 1988లో ద్వితీయ వివాహం చేసుకున్నారు. మేము లాయిడ్స్ కాలనీలో ఉండేవాళ్ళం. 2001లో ముత్తు మొదటి భార్య కొడుకు అరేవునిధి మమ్మల్ని ఆ ఇంట్లోనుంచి బలవంతంగా ఖాళీ చేయించి మా నాన్నను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. 2015లో ఒకసారి అతి కష్టం మీద మా నాన్న ముత్తుని కలుసుకున్నాం. నేను మా అమ్మ, అప్పటికీ ఆయన తీవ్రమైన అస్వస్థతలో ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ మా నాన్నను కలుసుకునే అవకాశం రాలేదు. అసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. ఆయన వివరాలు తెలియచేయండి అని కోర్టునాశ్రయించింది షీబారాణి. ఈ కథనంలోని నిజానిజాలు ఎంతో తర్వాత ఏమైందో తెలీదు కానీ కోర్టు మాత్రం ముత్తుని వెదకమని పోలీస్ కమిషనర్కి ఆదేశాలు పంపించింది. వాసంతి అనే రచయిత్రి వ్రాసిన కరుణానిధి జీవిత చరిత్ర ప్రకారం 2000 సంవత్సరం నాటికి ముత్తు చెన్నై శివారు ప్రాంతంలోని నీలంకరైలో ఒంటరిగా జీవిస్తున్నాడు, పిల్లలక్కూడా దూరంగా. ఇంతకు మించిన తాజా సమాచారం లభ్యం కావడం లేదు. అదండి కరుణానిధి పెద్ద కొడుకు ముత్తుని గురించిన సమాచారం. ఇంకా కరుణానిధి ద్వితీయ వివాహానికి 4 సంతానం. అళగిరి, స్టాలిన్, తమిళరసు 3 కొడుకులు, 1 కుమార్తె సెల్వి. వీళ్లల్లో అళగిరి, స్టాలిన్ల మధ్య విభేదాలే 2006-2011 మధ్యలోనూ, ఆ తరువాత కరుణానిధిని ఇబ్బందుల పాల్చేశాయి. వివరాలు కొద్దిసేపట్లో చెప్తాను. కరుణానిధి జీవన సహచరి రజతికి జన్మించిన సంతానం అమ్మాయి కనిమొళి. ఈ కనిమొళి చక్కటి రచయిత్రి, పాత్రికేయురాలు, తండ్రి సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. హిందూ, కుంగుమం, తమిళమురుసు ఇలాంటి పత్రికల్లో సంపాదకత్వ శాఖలో పనిచేశారు. 2007లో కరుణానిధి కనిమొళిని రాజ్యసభకు నామినేట్ చేయడంతోటి ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఇంకా వివరాలు తర్వాత కథనంలో వస్తాయి. వీళ్లు కరుణానిధికి జన్మించిన సంతానమైతే ఆయన అక్కయ్యగారి పిల్లల్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, విస్తృత కుటుంబం అనుకోవచ్చు. పెద్దక్కయ్య షణ్ముఖ సుందరం కొడుకులు మురసోలి మారన్, మురసోలి సెల్వం. వీళ్లల్లో మురసోలి మారన్ గురించి చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. కరుణానిధి కుమార్తె సెల్వీని మురసోలి మారన్ తమ్ముడు సెల్వంకి ఇచ్చి వివాహం చేశారు. మురసోలి మారన్ కుమారులు కళానిధి మారన్, దయానిధి మారన్. వీళ్ళిద్దరూ విద్యాధికులు. కరుణానిధి సహాయంతోటి వ్యాపారంలోకి, రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ ఆ తర్వాత స్వంత తెలివితేటలతో, వ్యాపార మెళకువలతో ఎదిగారు. వీళ్ళిద్దర్నీ, అంటే కళానిధి మారన్ని, దయానిధి మారన్ని మారన్ బ్రదర్స్ అని కూడా పిలుస్తారు. కరుణానిధి చాలా సందర్భాల్లో చెప్పారు, వీళ్ళిద్దరూ నాకు నా స్వంత సంతానం కంటే కూడా ఎక్కువ అని. రాజకీయం విషయాలకొస్తే, కరుణానిధి కొడుకులు అళగిరి, స్టాలిన్, కుమార్తె కనిమొళి, అక్కయ్య మనవడు దయానిధి మారన్, వీళ్లని వివిధ సందర్భాల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయించారు కరుణానిధి. వివాదాల విషయానికొస్తే, మారన్ బ్రదర్స్కి, అళగిరి స్టాలిన్లకి కొన్ని రకాల వివాదాలు, అళగిరికి స్టాలిన్కి మధ్య మరికొన్ని వివాదాలు తలెత్తాయి. ఇవన్నీ కరుణానిధి చివరిసారి ముఖ్యమంత్రిగా ఉన్న 2006-2011 మధ్యలో, ఆయన వయసు 82-87 సంవత్సరాలుండగా. వీటి గురించి సంక్షిప్తంగా చెప్తాను. కరుణానిధి ఇచ్చిన 1 కోటి రూపాయల పెట్టుబడితో కళానిధి మారన్ సన్ టీవీ ప్రారంభించడం గురించి, తండ్రి మురసోలి మారన్ చనిపోయాక చిన్న కొడుకు దయానిధి మారన్ని కరుణానిధి 2004లోనే లోక్సభ ఎన్నికల్లో గెలిపించి కేంద్రమంత్రిని చేయడం గురించి గత భాగాల్లో తెలుసుకున్నాం. సహజంగానే ప్రతిభావంతుడు, విద్యావంతుడు అయిన దయానిధి మారన్ మంత్రిగా ఉన్న రోజుల్లో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా కాంగ్రెస్ అధిష్టానంతో కూడా సన్నిహిత పరిచయాలు పెంచుకున్నారు. ఆయన కేంద్రంలో అలా ఎదుగుతుంటే ఇక్కడ రాష్ట్రంలో స్టాలిన్ తండ్రికి వారసుడుగా ఎదగడం ప్రారంభించారు. దయానిధి ఎదుగుదల అళగిరికి, స్టాలిన్కి అసూయ కలిగిస్తే, స్టాలిన్ ఎదుగుదల అళగిరికి అసూయ కలిగించింది అని పరిశీలకులు చెప్తుంటారు. అళగిరి, స్టాలిన్ వీళ్ళిద్దరి మధ్య వ్యవహార శైలుల్లో వ్యత్యాసం ఎలా ఉండేదంటే, అళగిరిది దూకుడు మనస్తత్వం, స్టాలిన్ది పెద్ద మనిషి తరహా వ్యవహార శైలి. స్టాలిన్ని 1982లోనే డిఎంకే యువశక్తి విభాగానికి నాయకుణ్ణి చేసినప్పుడు సహజంగానే అళగిరికి బాధ కలిగించింది. కొడుకులిద్దరి మధ్య ఘర్షణ లేకుండా చూడ్డానికని అళగిరిని మధురైకి పంపించారు కరుణానిధి, దక్షిణ ప్రాంతంలో డిఎంకే కార్యక్రమాలను పర్యవేక్షించమని. అక్కడ అళగిరి సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న సంఘ వ్యతిరేక శక్తులందరితోటి ఆయన పరిచయాలు పెంచుకున్నారు. 2009లో మధురై దగ్గర్లో ఉన్న తిరుమంగళం నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి ఓట్లు కొని డిఎంకే అభ్యర్థిని గెలిపించాడు అళగిరి. అక్కడ్నుంచి ఎన్నికల్లో డబ్బులు పంచడాన్ని తిరుమంగళం ఫార్ములా అనడం అలవాటైంది. సహజంగానే ఇవన్నీ కరుణానిధి ప్రతిష్టకు భంగం కలిగించేవే. స్టాలిన్ క్రమక్రమంగా ఎదగడం, ఎన్నికల్లో గెలవడం, మద్రాసు మేయర్గా పనిచేయడం, ఓటర్లలో మంచి పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా గత భాగాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు 2007లో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. 2007 మే 11 కరుణానిధి అసెంబ్లీ జీవిత స్వర్ణోత్సవం జరిగింది. మధ్యమధ్యలో కొద్ది నెలలు విరామం ఉన్నప్పటికీ 50 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగడం అనేది తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు. ఆ ఉత్సవానికి సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, లాలూప్రసాద్ యాదవ్ లాంటి హేమాహేమీలు హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ కరుణానిధిలోని బహుముఖ ప్రజ్ఞత్వాన్ని ప్రముఖంగా ప్రశంసించారు. ఎంతో సంతోష సమయం అనుకుంటున్న సందర్భంలోనే ఒక కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. మారన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న దినకరన్ పత్రికలో కరుణానిధి తర్వాత వారసుడెవరు అని అభిప్రాయ సేకరణ పెట్టారు. స్టాలిన్కి 70% ఓట్లొస్తే కనిమొళికి, అళగిరికి ఒక్కొక్కళ్ళకి 2% మాత్రం ఓట్లొచ్చాయి. కరుణానిధికి చాలా కోపం తెప్పించింది ఈ పరిస్థితి. నేను బాగానే ఉన్నాను, పార్టీ బాగానే ఉంది, నన్నడగకుండా ఇలాంటి పోలింగ్ ఎందుకు పెట్టారు అని. ఈలోగా మధురైలోని అళగిరి అనుచరులు దినకరన్ పత్రికాఫీసు మీద దాడి చేశారు. లోపలున్న ఫర్నిచర్నంతటినీ ధ్వంసం చేశారు. మా నాయకుడు అళగిరిని తక్కువ చేసి చూపిస్తారా అని నినాదాలు చేశారు, ఆగ్రహం చూపించారు. పోలీసులు అక్కడే ఉండి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడారు. ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి అనుమతి కోసమని వేచిచూశారు. ఎందుకంటే వాళ్లు చర్య తీసుకోవాల్సింది స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడి అనుచరగణంమీద. కరుణానిధి నుంచి అనుమతి వచ్చేలోగానే పరిస్థితి విషమించింది. ఒక అళగిరి వీరాభిమాని పత్రికాఫీసులోకి పెట్రోలు బాంబు విసిరేశాడు. ఆ దారుణంలో ఇద్దరు పత్రికా ఉద్యోగులు, ఒక సెక్యూరిటీ గార్డు, మొత్తం ముగ్గురు సజీవదహనమయ్యారు. మారన్ బ్రదర్స్ సన్ టీవీ ఈ దృశ్యాలను ప్రముఖంగా ప్రసారం చేసి అళగిరిని అరెస్టు చెయ్యాలి అని డిమాండ్ చేసింది. మారన్ బ్రదర్స్కి, కరుణానిధి కుటుంబానికి మధ్య చిచ్చు రగులుతోంది అని ప్రజలకు తెలిసిపోయింది. డిఎంకే వర్గాలు పార్టీ ప్రతిష్టను కాపాడే కార్యక్రమాన్ని చేపట్టాయి. అళగిరి అనుచరుల దౌర్జన్యాన్ని ఖండించడానికి బదులు అసలు ఈ గొడవకు మూలకారణం దినకరన్లోని ఆ పోలింగ్ కదా, కరుణానిధిని పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికే వాళ్ళు అలాగా చేశారు, వాళ్లమీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాము అని ప్రకటించారు. అంతటితో ఆగకుండా కేంద్రంలో ఐటీ మంత్రిగా ఉన్న దయానిధి మారన్ని రాజీనామా చెయ్యమన్నారు కరుణానిధి. ఆయన స్థానంలో అప్పటికీ అటవీశాఖ మంత్రిగా ఉన్న ఏ రాజాని ఐటీ మంత్రిగా చేసేందుకు కేంద్రంతో మంతనాలు సాగించి విజయం సాధించారు కరుణానిధి. కేంద్రంలో డిఎంకే నుంచి నమ్మకమైన కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరుండాలి అనే ఉద్దేశంతో కరుణానిధి 2007 జూన్ 8న కూతురు కన్నిమొళ్ళిని రాజ్యసభకు నామినేట్ చేసి ఆమెను ఢిల్లీ పంపించారు. అప్పటి వరకు డిఎంకే ఆవరణలోనే ఉన్న సన్ టీవీ కార్యాలయాన్ని అక్కడ్నుంచి తరలించాలి అని ఆదేశాలిచ్చారు కరుణానిధి. ఇంతవరకు డిఎంకే స్వంత గొంతుకగా ఉంటున్న సన్ టీవీని ఇంకా నమ్ముకోవడం మంచిది కాదు అనుకున్న కరుణానిధి సొంతంగా కళయంగర్ టీవీని 2007 సెప్టెంబర్ 15న ప్రారంభించారు. దీనిలో కరుణానిధి భార్య దయాళుకి అధిక శాతం వాటాలు, కనిమొళికి కొంచెం తక్కువ శాతం వాటాలు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో విచిత్రంగా కరుణానిధికే సానుభూతి లభించింది. కరుణానిధి డబ్బుల్తో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న మారన్ బ్రదర్స్ ఇలా చేయడం సమంజసం కాదు అన్న భావం ప్రజల్లోకెళ్ళింది. అప్పటిదాకా సన్ టీవీ, దినకరన్ల గుత్తాధిపత్యాన్ని భరిస్తున్న మీడియా సంస్థలు కూడా మారన్ బ్రదర్స్ని సమర్థించలేదు. ఈ గొడవలన్నీ జరుగుతున్న సమయంలో కరుణానిధి చక్రాల కుర్చీకే పరిమితమయ్యున్నారు. ఎంతైనా స్వంత అక్కయ్య మనవళ్లకదా కుటుంబ కలహాలు నెమ్మది నెమ్మదిగా సర్దుకున్నాయి. ఒక ఏడాది తర్వాత 2008 డిసెంబర్ 3న తమిళ పత్రికల్లో కరుణానిధి ఉమ్మడి కుటుంబం అనే పెద్ద ఫోటో వచ్చింది. దాంట్లో కళానిధి మారన్, దయానిధి మారన్ కూడా ఉన్నారు నవ్వుతూ కరుణానిధి పక్కనే నిల్చుని. ఆ దశలో కుటుంబంలోని కలహాలు ఎవరికీ మేలు చెయ్యవు అని అందరూ గ్రహించడం ఒక కోణమైతే, 2009లో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అందరూ కలిసుండాలి అనేది ఇంకొక కారణం అయ్యుండొచ్చు. 2009 పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ డిఎంకే కాంగ్రెస్తోనే జతకట్టింది. జయలలిత ఏఐఏడిఎంకే సిపిఐ, సిపిఎం మరికొన్ని చిన్న పార్టీలతోటి పొత్తు పెట్టుకుంది. ఎన్నికల ఫలితాల్లో డిఎంకే కూటమిదే పైచేయి అయ్యింది. డిఎంకే స్వంతంగా 18 సీట్లను, కూటమితో కలిపి 27 సీట్లను గెలుచుకుంటే ఏఐఏడిఎంకే 9 సీట్లను, ఆ కూటమి 12 సీట్లను గెలుచుకుంది. ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకం ఏమిటంటే, అంతకుముందు విభేదాలొచ్చినప్పటికీ దయానిధి మారన్కి మళ్లీ సీటు ఇవ్వడం, ఆయన గెలవడం ఇదొకటి. ఇంకొక ముఖ్యమైన సంఘటన, కరుణానిధి పెద్ద కొడుకు అళగిరిని మధురై నియోజకవర్గంలో నిలబెడితే ఆయన అత్యధిక మెజారిటీతోటి గెలవడం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు డిఎంకే మద్దతు తప్పనిసరి కాబట్టి ఈసారి కూడా కేంద్రంలో డిఎంకే ఎంపీలు మంత్రులుగా ఉండే అవకాశాన్ని తెచ్చుకున్నారు కరుణానిధి. అంతకుముందు ఐటీ మంత్రిగా ఉన్న ఏ రాజాకి ఈసారి కూడా అదే మంత్రిత్వశాఖను, మేనల్లుడి కొడుకు దయానిధి మారన్కి జౌళీ పరిశ్రమ శాఖను ఇప్పించారు కరుణానిధి. వీటన్నింటికీ మించి అందర్నీ ఆశ్చర్యపరచిన సంఘటన తన పెద్ద కొడుకు అళగిరికి కూడా మంత్రి పదవిని ఇప్పించడం. ఆయనకు ఎరువులు, రసాయనాల శాఖ దక్కింది. కరుణానిధి కేంద్రానికి పంపిన మిగతా ఎంపీలు, మంత్రుల ఎంపికను ఎవరూ తప్పుపట్టలేదు, కాని అళగిరిని కేంద్రమంత్రిగా చేయడం మాత్రం కరుణానిధి ప్రతిష్టను బాగా దిగజార్చింది. ఎందుకంటే అళగిరికి తమిళం తప్ప ఏ భాషా రాదు. పార్లమెంటులో కూడా తమిళంలోనే సమాధానమిస్తాను అంటే చాలామంది అభ్యంతరం తెలియచేశారు, హేళన చేశారు. ఆయనకు ఇంకో మంత్రి అనువాదకుడిగా ఉండాల్సొచ్చింది. దీనికి తోడు అళగిరి అసలు పార్లమెంటుకే హాజరయ్యేవాడు కాదు. బడ్జెట్ సమయంలో కాని తన శాఖకు సంబంధించిన ప్రశ్నోత్తరాల సమయంలో కాని అసలు కనిపించేవాడు కాదు. ఇవన్నీ కరుణానిధికి చాలా చెడ్డపేరు తీసుకొచ్చాయి. అందరూ ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టారు. ఎంత కొడుకైతే మాత్రం ఇంత అసమర్థుణ్ణి ఎలా ప్రజల మీదకు రుద్దుతారు అని. అదే మళ్లీ 2009లో తన రెండో కొడుకు స్టాలిన్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎవరూ ఏమీ వ్యాఖ్యానించలేదు. ఎందుకంటే దశాబ్దాలుగా స్టాలిన్ చేసిన మంచి పనులు, ప్రజలతో మమేకమైన సందర్భాలు అందరికీ తెలుసు కాబట్టి. అళగిరి విషయమే కరుణానిధికి మచ్చగా మిగిలింది. దీనికి తోడు కేంద్రంలోని డిఎంకే మంత్రుల మీద ఆరోపణల పర్వం మొదలయ్యింది 2010 నుంచి. 2G స్పెక్ట్రం కుంభకోణం డిఎంకే కేంద్రమంత్రి ఏ రాజాతో మొదలైతే అది కరుణానిధి కూతురు కనిమొళ్ళిదాకా పాకింది. దీని ప్రభావం వల్ల 2010 నవంబర్లో ఏ రాజా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. దయానిధి మారన్, అళగిరి మాత్రం మరికొంతకాలం కొనసాగారు. ఇక్కడ రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు, ఎంత అభివృద్ధి చేస్తున్నప్పటికీ కేంద్రంలోని డిఎంకే మంత్రుల మీద ఆరోపణలు 87 వయసులో కరుణానిధికి పెద్ద సవాల్గా మారాయి. దానికి తోడు డిఎంకే మంత్రుల మీద కూడా అనేక ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2011 ఏప్రిల్లో 5 తర్వాత మళ్లీ అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. ఈసారి ఏఐఏడిఎంకే కూటమికి కరుణానిధిని, డిఎంకేని విమర్శించడానికి, వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బోలెడన్ని అస్త్రాలు దొరికాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అవినీతి, డిఎంకే మంత్రుల అవినీతి, కేంద్రంలోని డిఎంకే మంత్రుల మీద ఆరోపణలు ఇవన్నీ. ఈ ఎన్నికల్లో డిఎంకే ఓటమి దాదాపు అందరూ ఊహించిందే. 5 వేచిచూసిన జయలలిత మళ్లీ 2011 మే 16 ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేశారు. అప్పటికి కరుణానిధి వయసు 87 సంవత్సరాలు. ఆ వయసులో కూడా 2011 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బహుశా తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డేమో. అంటే 87 సంవత్సరాల వయసులో అసెంబ్లీకి ఎన్నికవడం, ఆయన రికార్డుని ఆయనే మరొక 5 తర్వాత అధిగమించారు. ఆ విడతలో అంటే 2011-2016 సంవత్సరాల జయలలిత పాలనలో డిఎంకే, కరుణానిధిల పరిస్థితి ఏమిటి, కరుణానిధి చివరి సంవత్సరాలు ఎలా గడిచాయి, ఈ విశేషాలన్నీ వచ్చేవారం కళయింగర్ కరుణానిధి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 16వ భాగం చివరి భాగంలో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం కళయింగర్ జీవిత విశేషాలు 16వ భాగం చివరి భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 పంచండి. ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.